స్వామికి నిశ్చలమైన దీపంలా ఉంటూ రెండు చేతులు దోయలించి ఆ స్థితిలోనే తలపై పెట్టుకుని శివశివా అన్నట్టండి ఒక్కసారి. తత శివశివేత్యేవ వదన్ సురచితాంజలి అలక్షిత పరానందో మణిదీపైవా జ్వల, మణిదీపంలా ప్రకాశిస్తూ శివశివా అని అరిచేట. ఇదేమిటా అనుకున్నారు, ఆ పారవస్యం ఏమిటి, ఆ ధ్యానం ఏమిటి, మధ్యలో శివాని ఎలుగెత్తడమేంటి. ఆ వెంటనే ఒక్కసారి ఆదిశేషుకు భయం వేసిందిట. ఆ పాదాల దగ్గరున్నటువంటి కమలాదేవి కూడా తమ్ దృష్ట్వా కమలాదేవి భీతిమాప, ఆమె కూడా కొంచెం ఒక్కసారి బెదిరొచ్చింది, ఇదేమిటి నెలగా అని భయపడింది. గాని ఆ స్థితిలో ఉన్నవాడిని ఏం కదిలిస్తారు, చూస్తూ ఉన్నారు, ఆయన అనుగ్రహించవలసిందే. కొంతసేపటికి చక్రపాణి శనైశ్చక్త్వా దయానిధి, తన యొక్క ఆనంద స్థితి నుంచి క్రమంగా మరలేట, నెమ్మదిగా కళ్ళు తెరిచేట ప్రసన్నంగా. ఆ తెరిచి ఎప్పుడైతే మామూలుగా కూర్చున్నాడో అప్పుడు బరువు తగ్గింది. అమ్మయ్యా అనుకున్నాడు ఈయన. అక్కడ తల్లి కూడా ఏమిటి స్వామి ఏం జరిగింది అని అప్పుడు ప్రశ్నించింది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, శివానందామృతం దివ్యం పాయం పాయమశేషత, ఇంతవరకు నేను ఆ శివానందాన్ని పానం చేశాను, బాగా తాగి తాగి పరవశించిపోయాను, ఇంతవరకు కూడా అన్నీ విడిచిపెట్టి ఇంకోవైపు వెళ్ళలేదు నా మనస్సు. నాకు ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది, యోగ నిద్రలో ఉన్న నాకు ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యం కనబడగానే లేచి ఇలా కూర్చొని ధ్యాన స్థితిలో దాన్ని అనుభవించాను ఇంతసేపు కూడాను. ఆ అనుభవం వల్ల నాకు బరువెక్కిపోయినయ్యా అన్నాడు. ఇప్పుడు కొంతసేపటికి ఆ స్థితి నుంచి ఈ వైకుంఠంలోకి వచ్చాను. నివృత్త భావే తద్భావా బుద్ధ్వా పూర్వభరాన్విత భారస్య లాఘవాత్తర్హి ఫణిరాట్ సాధునిశ్వసన్. ఇప్పుడు మళ్ళీ సామాన్యమై తేలిగ్గా మొయ్యడానికి తగ్గట్టుగా అయ్యాను అనగానే అప్పుడు ఈయన అన్నాడు, స్వామి ఏం చూశారు మీరు, ఏంటి మీకు దర్శనమిచ్చింది, ఎందువల్ల శివశివ అన్నారు అంటే ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఆ యోగ నిద్రాస్థితిలో ఉన్న సమయంలోనే ఒక దివ్యమైనటువంటి భూమికిలోకి వెళ్ళాను అని చెప్తున్నాడు ఇక్కడ అని ముందు మీరిద్దరు ఆ బెరుకుమానియండి అన్నట్ట. అంటే వాళ్ళకి ఇంతసేపు ఆ స్వామి ఆ స్థితిలో ఉండడం ఒక ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యంతో కూడా బెదురు విడిచిపెట్టండి, శేష స్వంచ భయం ముంచ భీరు పద్మానని ప్రియే, ఓ బేలా లక్ష్మి నువ్వు కూడా ఆ భయాన్ని విడిచిపెట్టండి, జరిగింది చెప్తున్నాను. నేను కైలాస శిఖరానికి చేరుకున్నాను. అదే ఇక్కడ ఈయన ఇలాగే ఉంటూ ఉంటే కైలాసానికి వెళ్ళాడని ఎలా నమ్ముతాం అంటే ఇది విష్ణువు మర్చిపోవద్దు, ఇక్కడున్నాడంటే అక్కడెక్కడ ఆబ్సెంట్ పడి వచ్చిందని కాదు అర్థం. ఇది వైకుంఠంలో లీలగా ఆయన యోగ నిద్రామూర్తిగా ఉంటే ఉండవచ్చు, కానీ సర్వవ్యాపకుడు ఆయనకే ఉన్నదండి. ఆయన అవతారం ధరించి భూమి మీదకి వచ్చాడంటే వైకుంఠానికి తాళం పెట్టి వచ్చాడని అర్థం. అక్కడ ఆ రూపం అలాగే ఉంది, ఇక్కడ దీపం నుంచి దీపం వచ్చినట్టు వెళ్తాడు, ఆయనకేం పోయింది, సర్వవ్యాపకుడు. కనుకని అయితే ఎంత సర్వవ్యాపకుడైనా అంతటా ఒకే హృదయం ఒకటే స్థితి ఆయనకు ఉంటుంది. అలాగా నేను కైలాసానికి వెళ్ళాను అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ కైలాసానికి వెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరుడు కైలాస భూషణో దేవః తదా బాలేందు శేఖరః. కైలాసంలో అందం ఏంటండి, కైలాసంలో అందం ఏమిటి, అక్కడున్న శిఖరాలు ఇవా, కైలాసానికి అందం శివుడే, ఒకటే మాట. అందుకు కైలాస భూషణో దేవః, కైలాసానికి అలంకారమైన పరమేశ్వరుడు బాలేందు శేఖర, ఆయన వద్దకు వెళ్ళాను. పైగా అనేక మంది దేవతల మధ్యలో ఉన్నటువంటి ఆయన నేను రావడాన్ని చూసి సింహాసనం మీద లేచి వచ్చాడు నా దగ్గరికి. ఆయన ఆహూయ నికటం మందం నయనాంచల సంజ్ఞయ, పైగా దగ్గరకు వచ్చి సైగ చేసేట, ఇలా రా నీతో మాట్లాడాలని ఏకాంతంగానికి తీసుకువెళ్ళేట శివుడు. పైగా ఆ తీసుకెళ్ళడం చూడండి, దత్తే హస్త మయా, దత్తే హస్తే మయా తస్మాత్ సముత్థాయ, ఆ చేతిలో చెయ్యుంచి తీసుకువెళ్ళి మాట్లాడుతున్నట్ట. విష్ణు వల్లభుడు కదండి వాళ్ళిద్దరికి అంత స్నేహం, చేతిలో చెయ్యుంచి చెప్తున్నట్ట. ఏమనంటే దేవదారు వనే దివ్యే ఏ వసంత మునీశ్వరాహ, దేవదారు వనంలో అనేక మంది మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారయ్యా, ఒక్కసారి వాళ్ళని పరీక్ష చేయాలని బుద్ధి పుట్టింది నాకు అన్నాడు. అంటే ఎవడెవడు ఏం చేస్తున్నాడు, వాడిని ఎలా పరీక్ష చేయాలి, పై తరగతిలోకి ఎలా ఉత్తీర్ణులను చేయాలి, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వైకుంఠంలో ఉన్నా కైలాసం ఉన్నా వాళ్ళు స్టడీ వాళ్ళకు ఉందన్నమాట. కనుక మన నిశ్చింతగా మన సాధన మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. కనుక వాళ్ళ యొక్క స్థితిని పరీక్షించాలన్న కోరిక పుట్టింది. నువ్వు వస్తావా ఇద్దరం వెళదాం అన్నాడు. సరే నువ్వు పిలిస్తే ఎదుగురారు పది రెడీ అన్నాడు. ఎలా రావాలి అంటే నేను రూపం మార్చుకుని వస్తాను, నువ్వు రూపం మార్చుకో, ఇద్దరం రూపం మార్చుకుందాం అన్నట్టు. ఇంతవరకు జటాజుటం, పైగా అటువైపు సర్పము, త్రినేత్రము, నీలకంఠము ఇవన్నీ ధరించిన వాడు వెంటనే రూపం మార్చుకున్నట్ట. ఎలాంటి రూపం అంటే ఒక అందమైన యవ్వనంతో కూడిన భిక్షుకు రూపాన్ని ధరించాడు. ఈయన్ని ఆది భిక్షుకుడు అంటారండి. ఆది భిక్షుకు రూపం ధరించాడు పరమేశ్వరుడు. ఎంత అందంగా ఉన్నాడో చూడండి ఆ రూపంలో. సర్వాభరణ భూషిత, సర్పాభరణ భూషిత కాదు, సర్వాభరణ భూషిత. చక్కడ అలంకారాలు కూడా బిచ్చగాడికింది అలంకారాలు చూడండి. ఇదొక అందం. సురాసిర రోత్న రోచిర్ నీరాజిత ప్రభు, పైగా దేవతల కిరీట మనుల చేత నీరాజనాలందుకునే శివుడు. పాదారవింద సంస్పృష్ట దివ్య మాణిక్య పాదుక, సమృద్ధ చారుధవళ కౌపీనోద్భాసి విగ్రహ. అదొకటి అందం. ఒక తెల్లని గోచి కట్టుకున్నట్ట. అంటే భిక్షకుడు వటువులు ఎలాగుంటారో ఆ విధంగా కౌపీనధారి ఉన్నాడు. పైగా విశాలమైన వక్షస్థలం, దాని నుంచి యజ్ఞోపవీతం వేలాడుతూ ఉన్నదట. మహాభుజ శిరోబద్ధ భస్మధారా విరాజిత, మహాభుజములు రెండు, వాటికి భస్మములు ధరించి ఉన్నాడు. పైగా చక్కగా రుద్రాక్షలవి ధరించి ఉన్నాడు. కేవలం ఒకటే ఆయుధం పట్టుకున్నాడండి, అది కూడా డమరుజ్వల. డమరుకు మాత్రమే పట్టుకున్నాడు, త్రిశూలం ఏమీ లేవు. డమరుకు మోగించడానికి పనికొస్తుందేమో, ఇది మాత్రం పట్టుకున్నాడు. సౌందర్య కలికావల్లి కంథరా పరిశోభిత, అధరోష్ట దళోద్భాసి వక్ర పద్మస్మితాంకుర. అధరం ఒక పద్మంలా ఉంటే అందులోంచి కింజల్ కమల వలె చిరునవ్వు ప్రకాశిస్తూ ఉంది. అలాంటి చిరునవ్వుతో ఉన్నటువంటి వాడు, చక్కటి కేశపాశం, అంటే జడలైనా అందంగా చక్కగా అలంకరించుకున్నాడు. జగన్మోహనాకృతి ధరించాడు, అంటే భిక్షకు రూపంలో ఉన్నా ఒక అందమైన ఆకృతి ఉన్నదిట. ఈ విధంగా ఒక చేత్తో డమరకం పట్టుకున్నా, ఇంకో చేత భిక్షాపత్ర కూడా పట్టుకున్నాడు మహానుభావుడు. ఈయన్ని మరి నువ్వో నీ వేషం నువ్వు వేయన్నట్టు, ఈయన మార్చుకున్నాడు, ఆయన్ని మా వేషం మార్చుకోమన్నాడు. అంటే నేను కూడా వేషం మార్చాలా? మార్చాలి. ఈయన మార్చాడండి. ఆ రూపం ఎంత అందంగా ఉందో చూడండి. నాది భిక్షకు రూపం ధరించగానే ఈయన శివమోహిని రూపం ధరించాడు. ఈయన ఇప్పుడు ధరించిన మోహరూపం శివమోహిని. మనకు జగన్మోహిని తెలుసు, అది అమృతం పంచేటప్పుడు చేశాడు. ఇది శివమోహిని. వెంటనే ఆయన ఈ పని, అందుకే అమ్మవారి దగ్గర కూర్చున్న శివుడు దూరంగా వచ్చి ఇంత మాట్లాడి ఇంత ఏర్పాట్లు చేశాడు. వెంటనే ఈయన ఆడరూపం ధరించాడు. ఇద్దరు క్షణమాత్రంలో దారుకావరానికి వెళ్లారు. ఈయన ధరించిన ఆ రూపం కూడా చూద్దాం. విన్యస్య కబరీ భారే భ్రమరీ పంక్తి సన్యభే వికచాని ప్రసూనాని తిమిరేశ్వ తారకాహ. నల్లని కేశపాశంట, జడ వేసుకున్నటువంటి కేశపాశం, దానిపై చక్కగా తురిమినటువంటి పువ్వులున్నాయట. మోహిని కదా, అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం జపా కుసుమ భాసురా జప విధౌ స్మరేదంబికాం. అయ్యా ఇది లలితమ్మది కదా ఏందన్నారా అంటే, అమ్మవారి చరిత్రలో ఏం చెప్పారంటే, లలితాదేవి అవతారాల్లో జగన్మోహన్ అవతారం ఒకటి అని చెప్పారు. ఇక్కడ చూసుకోండి, ఇది తెలియాలంటే మళ్ళీ సౌందర్యలహరికి వెళితే హరిస్వామారాధ్య ప్రణత జన సౌర్భాగ్య జననీ పురా నారీభూత్వ పురదిపుమపిక్షోభమనయత్ యా ఉమా సా స్వయం విష్ణు. ఇది పెద్ద రహస్యమైన మాట, కానీ సౌందర్యలహరి చెప్పినప్పుడు మీకు ఇక్కడ చెప్పినట్టు నాకు గుర్తుంది. నాకు గుర్తుంది కనుక మరి చెప్పడం. సరే, మొత్తానికి ఆ నారాయణుల్లో అమ్మ లక్షణం ఉందండి. అయింది గనకనే శివుణ్ణి మోహింపు చేయగలిగాడు, లేకపోతే అమ్మ తప్ప శివుణ్ణి ఏ ఒక్కరూ మోహింపు చేయగలిగారు లేరు. మరి విష్ణు మోహింపు చేశాడు అంటే ఆయన అమ్మ యొక్క స్వరూపమే. పుంరూప విష్ణు విగ్రహ అని బ్రహ్మాండ పురాణంలోని వాక్యం, పుంరూప విష్ణు విగ్రహ. అందుకు వెంటనే ఆ తగ్గ రూపం ధరించాడు మహానుభావుడు. ఆ ఒత్తైన జుట్టు మీద పువ్వులు ఎలా ఉన్నాయంటే, చీకటి రాత్రిలో నక్షత్రాలా ఉన్నాయట. అంటే జుట్టంతా చీకట్లా నల్లగా ఉంటే పువ్వులు అలా మెరిసిపోతున్నాయి. లలాటఫలకే కాంతం అష్టమీ చంద్ర సన్నిభే, అష్టమీ చంద్రుడు వంటి లలాట అంట. వినగానే మీకు మరొకటి రావాలి, గుర్తు రావాలి, ఏంటి అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. అదే వర్ణన చేస్తున్నాడు. అష్టమీ చంద్ర సన్నిభే లలాటఫలకే కాంతం తిలకంచల సద్వృత్తం జగన్మోహన కారణం. దానిపై అద్భుతమైన కస్తూరి తిలకాన్ని ధరించి ఉన్నాడు. చక్కని చేలాంచలం, మంచి చీరటండి, అది కూడా సవరించుకుంటున్నట్ట పయ్యదని. ఆ సవరించుకుంటున్నాడు కాదు, సవరించుకుంటోంది జగన్మోహన్. పాణిపద్మ ధృతోద్భాసి పుల్ల కల్హార శోభితం, చేతిలో ఒక అందమైనటువంటి కమలాన్ని పట్టుకుని మువ్వలతో మోగుతున్నటువంటి పట్టీలు మేఖల అంటే వడ్డాను ధరించి స్వామివారికి ఒక్కసారి రూపం చూపించుకుని సాధు సాధు అన్నట్టు శివుడు. చాలా బాగుందని ఇద్దరు బయలుదేరారు. కామారి సోపి మాం తత్ర సమాయాతో ధృతాదర, ఇలాగ కామారి నన్ను తీసుకువెళ్ళాడయ్యా అన్నారు. కామారి అన్న మాటలో ఎంత చక్కగా భావముందో అర్థం చేసుకోవాల్సింది. ముని సమ్మోహనైర్యుక్తాం దృష్ట్వా భ్రూ విభ్రమై శుభై. ఈ విధంగా మేము అక్కడ చేరుకున్నాం దారుకావనంలో. ఆ దారుకావనంలోకి చేరినప్పుడు ఈయన ప్రతి ఆశ్రమం కుటీరం ముందు ఉండి మోగిస్తున్నట్ట కాలింగ్ బెల్లు, ఏంటి డమరుకం, అది మోగించడం మొదలుపెట్టాడు. భూయో డమరుకం తత్ర నాదయన్ ముదితానహ. అది మోగించగానే ఆ ఇంటి గృహిణులందరూ వచ్చేట, ఎవరొచ్చారా అని భిక్ష అడుక్కోవడానికి అదొకటి, చేతిలో పాత్ర ఉన్నది, ప్రక్కన ఆవిడున్నది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ సమ్మోహనాకృతిని చూడగానే తమని తాము మైమరిచిపోయారు. ఈ మునిపత్నులందరూ కూడాను ఆయా కుటీరముల నుంచి వచ్చి తమని తాము మరిచిపోయారు. ఈయనకి భిక్ష వెయ్యాలన్న విషయం కూడా వాళ్ళకి స్ఫురించలేదు, తమను తాము మరిచిపోయారు. ఆ శివుడు వీళ్ళు వెయ్యలేదు ఎప్పుడో కదిలి పక్క ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు వెయ్యకూడదని కాదు, వెయ్యడం కూడా మర్చిపోయారు ఎప్పుడో. ఈయన అటు పక్క వెళ్ళగానే ఆయన వెంట వీళ్ళు ఇలా వెళ్ళడం మొదలెట్ట. మొత్తానికి చివరికి మిగిలిన దృశ్యం ఏంటయ్యా అంటే ఈ శివుడి వెంట మునికాంతలు అందరూ వెళుతూ ఉన్నారు, ఆయన తిరిగిట. ఆ వెళుతున్నప్పుడు తీరుని వర్ణిస్తున్నారండి. ఇది మనకు సరిగ్గా భాగవతంలో మునిపత్నులు కృష్ణుని దగ్గర వెళ్లిన సన్నివేశంతో పోల్చుకోవచ్చు. రెండు ఒకే తత్వాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఇందులో ఒక అపురూపమైనటువంటి తాత్విక సాధనాపరమైన అంతరార్థం ఉన్నది, అది తర్వాత విప్పి చెప్తాను. మొత్తానికి వీళ్ళందరూ ఆ కాంతలందరూ వెళుతున్నారు. అంటున్న కాంతల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నట్ట. ఏమనంటే కొంతమంది, ఆ ఏమి నవ్వయ్యా, ఆ నవ్వు చూస్తే చాలు, మమ్మల్ని మేము మర్చిపోతున్నాం. ఇంకొక ఆమందిట, ఇదిగో నా ప్రాణాలన్నీ లాక్కుపోతున్నాడు ఆయన. ఒక్కసారి మళ్ళీ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంటే నా నుంచి లాక్కుని లోపలికి వెళ్ళిన ప్రాణాలు మళ్ళీ నాలోకి వస్తాయి అన్నది. ఈ మాటలోని అంతరార్థం చేయండి, తిరిగి ఆయన వచ్చి పట్టుకోవాలని తపన్ని అలా చెప్తున్నది. ఒక ఆమె ఆ పరమేశ్వరుని చూస్తూ కంకణాలు పెట్టుకుంటున్న ఆమె ఆ శివుణ్ణి చూడగానే పెట్టుకోవడం మర్చిపోయి జార విడిచింద్ర కింద పడిపోయాట. వెంటనే చూసి శివుణ్ణి దిగలరా, నీ వల్ల ఈ కంకణం పడిపోయింది కనుక నువ్వే తీసి నాకు ఇవ్వన్నది. అంటే అర్థం ఏంటి, ఆయన దగ్గరికి రావాలి, అది తీయాలి, అప్పుడు చూడాలి, అది అనే తీరు ఇదంతా కూడా. ఆయన అక్కడ నిలబెట్టాలి, చూడాలి. ఇలాగ ఒక్కొక్కరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. పైగా కొంతమంది ఆ శివుణ్ణి చూస్తూ ఇన్ని పువ్వులు పట్టుకొచ్చారు. ఆయన చూడగానే పువ్వులు పాదాల మీద వెయ్యాలనిపించింది అండి, దూరం నుంచి చూస్తూనే పట్టుకుని వచ్చారు ఆ పరమేశ్వరుడి దగ్గరికి. ఆ సుందరాకృతిగా ఉన్న స్వామి వెళుతూ ఉంటే ఆ చేత్తో పట్టుకున్న పువ్వులు పాదాల మీద వేయడం మర్చిపోయి అలా వదిలేశారట, అవి వాడిపోయి కింద పడ్డాట. అంత తాజాగా తెచ్చిన పువ్వులు ఎందుకు వాడిపోయాయి అంటే వీళ్లల్లో కలుగుతున్నటువంటి తాపానికి అవి వాడిపోయాయి అక్కడ. ఎంత విషయం చెప్పారు. అంతేకాదు ఒక ఆమె భిక్షానికి వచ్చాడని బియ్యం చేత్తో పట్టుకొచ్చి తినండి, కానీ ఆమెలో ఉన్నటువంటి విరహతాపం వల్ల అది చేతిలోనే ఉడికిపోయేట. అది ఏమిటా వర్ణన చూడండి, ఎందుకు అలా చేస్తున్నా అంటే ఆ పరమేశ్వరుడు వాళ్ళకు కలిగించినటువంటి మోహం ఉన్నదే. ఈ మోహం ఉత్కృష్టం, ఈశ్వరునికి సంబంధించినటువంటి మోహము. అందుకే వీళ్ళు ఒకవైపు ఈ భావమంతా పరమేశ్వర కామన, పరమేశ్వర మోహం. ఇలా వీళ్ళందరూ కూడా ప్రేరితులై వెనక్కి వెళ్ళిపోతున్నారు. పైగా ఇంకొక ఆమందిట, ఏంటి మా ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళి అడుగుతావు, నువ్వు మా ఇంట్లోకి రా, ఏ భిక్ష కావాలన్నా నా ఇంట్లో ఉన్నాయి నీకు ఇస్తాను, ఇంకెక్కడికి వెళ్ళకి, ఇక్కడే ఉన్నది. ఈ మాటలన్నీ కూడా ఏ ఆర్తిని చెప్తున్నాయో మనకు తెలియదు. భిక్షాస్తి తుభ్యం దాతవ్య మద్గృహే మహతీ ప్రభో నయాతవ్యం ప్రతి గృహం ఇచ్చేనం కాచిదబ్రవీత్. నువ్వు ఇంటింటికి తిరిగి వెళ్ళి అడక్కయ్యా, మా ఇంటి దగ్గర అని ఒక ఆమె ఇలా రకరకాలుగా పలుకుతూ ఉన్నారు వీరందరూ కూడా. ఇదంతా చూసి అక్కడ మునులు, ఇదేమిటి బిచ్చగాడు, మొత్తం మునికాంతలందరినీ ఇలా తీసుకుపోతున్నాడు అనుకున్నట్ట. కొంతమంది మునులు బయటకు వచ్చేట, వచ్చేటప్పటికల్లా ఆవిడ కనబడింది. ఎవరు? వామోహిని. వెంటనే వాళ్ళు మైమరచి ఆవిడ వెంట వెళ్ళడం మొదలెట్టారు. ఇక్కడ మునికాంతలందరినీ ఈయనమోహింపజేస్తే మునులందరినీ ఈయనమోహింపజేస్తున్నాడు. కొందరున్నారండి ఘటికులు, మంచి నిగ్రహ సంపన్నులో లేదా పెద్దవాళ్ళు, వీళ్ళందరూ చూసి ఇదేమిటి మొత్తం మన ఆశ్రమంలో దారు కావడం, వాళ్ళందరూ ఇలాగా దారులు తప్పితే ఎలాగా, ఈ మునులందరూ ఎలా కనబడుతున్నారంటే ఒక్కడిలో తపోలక్షణం ఇప్పుడు మిగలలేదుట. కేవలం ఏం మిగిలిందంటే యజ్ఞోపవీతాలు మాత్రమే మిగిలాయని అడిగి, అంటే తపస్సుకు కావలసిన నిగ్రహము మొదలైనవన్నీ కనబడట్లేదు, యజ్ఞోపవీతములు మాత్రమే మిగిలాయనే మాటని ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ మాట చెప్పడంలో కూడా అందాన్ని మనం పరిశీలించినట్లయితే వారు ఆ విష్ణు మోహంలో వాళ్ళందరూ కూడా ఆ విధంగా వెళ్ళారు. ఒకటి శాంభవీ మాయ, ఇంకొకటి వైష్ణవీ మాయ. ఈ విధంగా దర్శయంత్యః ఆదత్వా నైవ గంతవ్యం పదాది పదంత్వయా ఇతి తమ్ముదితః కచ్చిద్ రురోధ తరుణీ జనః. పైగా ఇక్కడ స్వామి నువ్వు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. సుమాన్ ఒక ఆమె కూర్చుండిపోయింది వెళుతున్న స్వామి వద్ద. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తపన దర్శింపజేస్తూ ఉండగా వీరు మిగిలినటువంటి పెద్దలు తపోధనులు నిగ్రహ సంపన్నులు ఏమన్నారంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదో మోహింపజేస్తున్నారు. అందులో ముఖ్యంగా వీడున్నాడే ఎవరు, భిక్షాకృతి ధరించి వచ్చిన వాడు ఒక చేత్తో కపాలం పట్టుకున్నాడు, ఇంకో చేత డమరకం పట్టుకొచ్చాడు. ఇదేం భిక్ష? పైగా ఒంటి నిండా అలంకారాలతో భిక్షాకృతికి ఏమిటండి ఇది? కనుక ఇతడెవడో కపాలికాకృతి కోసం ప్రాప్త నిర్భయమాశ్రమాన్, నిర్భయంగా మన ఆశ్రమంలోకి వస్తాడా? మన యొక్క సాధ్వీ స్వరూపాలైనటువంటి మునికాంతలకి పాతివృత్య భంగం చేస్తాడా అని శాపాలు ఇవ్వబోయేట నీళ్లు మంత్రించి. చిత్రం ఏంటంటే వాళ్ళ విసిరిన నీళ్ళని వెనక్కొచ్చుకుంటాయట. ఇక్కడ పనిచేయలే ఆశ్చర్యపోయారు. అంటే మన శాపశక్తి కూడా ఈ దగ్గర పనిచేయట్లేదే, మరేం చేయాలి? అభిచార హోమం చేద్దామని అందరూ సంకల్పించుకున్నారు. ఆ పెద్దవాళ్ళందరూ కలిసి అభిచార హోమములు, అభిచార హోమం అంటే శత్రునాశనం కోసం వినియోగించే హోమములు. ఇవి అధర్వణ వేద జనితములివి. ఇవి కూడా వేదం ఎందుకు చెప్పిందంటే లోక కంటకలైన శత్రువులను నిర్మూలించడం కోసం వేదం ఇచ్చిన ఆయుధాలు ఇవి. అందుకు మహర్షుల వద్ద ఈ ఆయుధాలు కూడా ఉంటాయి. వాళ్ళ తపశక్తితోనే వేదశక్తితోనే దేన్నైనా ఎదుర్కోవాలి. అందుకని వాళ్ళు కత్తులు కటాలు పట్టుకుని మాటిమాటికి యుద్ధానికి వెళ్ళరు కదా. వాళ్ళ మంత్రశక్తితోనే ఏదైనా సాధించాలి. కనుక అభిచార ప్రక్రియలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈయన మీద చేయబోయట అభిచారం చేయబోయారు. ఎవరి మీద? శివుడి మీద. అభిచారం కోసం వెంటనే రగిల్చారు. నిధాయ పావకంతేషు మహాజ్వాలా సమన్వితం, అద్భుతమైనటువంటి ఒక జ్వాలనందులో రగిల్చి వివిధములైన ఆ అభిచార హోమానికి అవసరమైన ద్రవ్యములందులో హుతం చేశారట. పైగా ఇందులో సంకల్పం చెప్పుకున్నారు. ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఈ ఎదురుగా కనబడుతున్న వాడి నాశనం కోసం సంకల్పం అండి ఆయనకిట. ఇక్కడ చెప్తున్నాడు సనత్కుమారుడు, నిర్మలం శివముద్దిశ్య సర్వదోష వినాశనం అవిచారేణ తే చక్రుహు అభిచారాన్ తపోధనాః. తపోధనులైన వారు నిర్మలుడు శుద్ధుడు సర్వదోష నాశకుడు అయిన పరమేశ్వరుని ఉద్దేశించి చేశారయ్యా అభిచారాన్ని. ఈ అభిచారం చేయగా మొట్టమొదటిగా వారు చేసిన మంత్రశక్తి ప్రభావం చేత అగ్నిహోత్రం నుంచి శత్రువుని సంహరించగల ఒక భయంకరమైన పులి బయటకు వచ్చింది రండి. తీవ్రమైనటువంటి వ్యాఘ్రం ఒకటి బయటకు వచ్చింది. ప్రభభూవ అతివేగేన వ్యాఘ్ర తస్మాద్ధవిర్భుజ. తీవ్రమైన పులి అది. పైగా ఎలా వచ్చిందంటే అగ్నిజ్వాలలు వెదజల్లుతున్నటువంటి పులి ఇలా గుండ్రంగా తిరిగి తర్వాత ఆయన మీదకి వచ్చింది. జ్వాలాచక్రైరివోచ్చండై స్పృష్టో నేత్రై సముద్భట. అంతేగా దాని కళ్ళ నుంచి కూడా అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఎలా ఉన్నది అంటే పెద్ద అరిచిందిట పులి, గర్జించింది. ఆ గర్జనికి దిక్కులు బద్దలవుతున్నట్టుగా అనిపించారు. ఆయన భయంకరమైన ప్రళయకాల సమాన గర్జనలు చేస్తూ దళయంతమేవోన్నాది దిశ సర్వా, సర్వదిక్కుల్ని చీల్చివేస్తోందా అన్నట్టుగా గర్జనలు చేస్తూ పరమేశ్వరుడు మీదకు దుమికిందది. ఆ దుమికొస్తున్న పులిని శివుడు ఆగి చూసి మందస్మిత చిరునవ్వుతో పట్టుకున్నట్టని చేత్తం పట్టుకుని గోటి కొనలతో దాన్ని పట్టెట్టే అటుకొన ఇటుకొన పట్టుకు దులుపు దులుపెట్టంటే ఆ దులుపు దులుపుగానే దానిలో ఉన్న ఎముకలు మాంసం అన్ని చిందరవందరగా పడిపోయి చర్మం మాత్రం మిగిలిందిట. ఆ చర్మాన్ని ఒక దులుపు దులుపు చుట్టుకున్నట్టు నడుముకి చూడండి. ఇక్కడ వ్యాఘ్ర చర్మధరుడయ్యాడు పరమేశ్వరుడు. ఇక్కడ ఆ చర్మాన్ని మాత్రమే తీసి దులుపు కట్టుకున్నాడు ఇక్కడ. ఆడు తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇదేమిటని. మరికొన్ని మంత్రములతో హోమం చేయమని చేశారు ఇక్కడ. పరిధాయ తదాక్షిప్తాం త్వచం పట్టాంశుకత్విషం అంబరాణాం సదివ్యానాం ఉచితోపి తథాభవౌ తతశ్చ వన్యేరుద్భూతో భోగీ. ఒక భయంకరమైన సర్పం, నల్లని సర్పం ఒకటి వచ్చిందిట. అది మామూలు సర్పం కాదు, ఇది హోమం వల్ల పుట్టినటువంటి ఒక భయంకరమైన సర్పం. దాని చుట్టూ కొన్ని భూతములు దానికి భక్తులుగా కొలుచుకుంటున్నాయి. భూత నిషేవిత భోగి పైగా దుర్వార విషదీతా దీప్తాగ్ని జ్వల నేత్ర ఫణామణి. ఇప్పుడు నేను చెప్పేదంతా మీరు మళ్ళీ ఇంటికెళ్ళి ధ్యానం చేసుకోవాలంటే నటరాజ విగ్రహం దగ్గర పెట్టుకు చూస్తే ఇప్పుడు కనిపిస్తుంది, ఇప్పుడు మనకు దర్శనం అవుతోంది నటరాజ విగ్రహం. ఆ సర్పం వెళ్ళిందిట. పైగా నేత్రాలు మెరిసిపోతున్నాయి, నేత్రాల నుంచి అగ్నిజ్వాలలు వెచ్చల్లబడుతున్నాయి, నోటి నుంచి విషజ్వాలలు వెచ్చల్లబడుతున్నాయి. తమపుంజ సమో భీమో ముక్త దుస్సహ పూత్కృతి, భయంకరమైన బుసలు కొడుతూ చీకటి ముద్దయా అన్నట్లుగా వేగానాభిముఖం శివుని వైపు మహావేగంతో వస్తుందిట. వెంటనే ఆ స్వామి దాన్ని చేత్తో పట్టుకుని కంకణంలా చుట్టుకున్నట్టండి. ఇక్కడ ఇప్పటికీ నటరాజు విగ్రహం మీరు చూస్తే ఆ చేతి నుంచి సర్పం ఉంటుంది అది. దాన్ని చక్కగా ఆకరోత్ కంకణం దేవహ కరే కళ్యాణ లక్షణి, కళ్యాణ కంకణం కట్టుకుంటారు దీక్షా కంకణం లాగా దాన్ని చక్కగా చుట్టేసట్ట. ఆయన చేతికి వెళ్ళగానే బుసల్లో ఏమీ లేదు, ఒదిగిపోయి అణగిపోయిందండి ఆ సర్పం. చూసి మళ్ళీ నవ్వుతున్నట్టు ఏమంటారని మళ్ళీ మూడో ప్రయోగం చేస్తున్నారు. భక్తానా ప్యసవుతేష మోహ ఛత్రవకారిణ మునీనాం పురతో రూపం కారుణ్యాదాదే స్వకం. అప్పుడు వాళ్ళు వెంటనే స్వామిపై మరొక ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో ఒక భయంకరమైన భూతం వచ్చిందిట. ఇది ఒక భూతం. భూతము అనగానే ఒక శక్తి విశేషం, అంతేగాని భూత ప్రేత పిశాచాలంటే ఇది కాదు. ఇది ఈ భూతం ఎలా తయారైందంటే అగ్ని వంటి నేత్రములతో ఉన్నది, గుజ్జు పొట్టి రూపం కురచ రూపంతో ఉన్నది, పెద్ద ముఖం, పైగా భయంకరమైన కోరలు వీటితో ప్రకాశిస్తున్నది, అనేకమైన పాములు చుట్టుకుని ఉన్నది, అది పైగా భీతి లేకుండా వచ్చిందిట, నోరు తెరచుకుని వచ్చిందిట పరమేశ్వరుడి వైపు. ఆ వచ్చినటువంటి అతన్ని చూసి స్వామి కాలితో దగ్గరికి లాగి పాదం పెట్టి తొక్కు పెట్టాడు కుడి పాదంతో. ఆ భూతాన్ని తొక్కు పెట్టాడు. చూడండి, నటరాజు విగ్రహంలో కింద ఉంటుంది అది, దాన్ని తొక్కు పెట్టట. అంత భయంకరమైన భూతం, ఒదిగిపోయి ఏమీ చెయ్యలేక గజగజలాడలేదు కూడా, ఒదిగిపోయిందంతే. దాన్ని తొక్కు పెట్టాడు. దీనితో ఇంక లాభం లేదని ఇన్ని మంత్రములతో కూడినటువంటి అగ్నిని తీసి స్వామి మీద ప్రయోగించారట. ఏది? ఆ హోమాగ్నినే తీసివేశారు. దాని నిండా సర్వ మంత్రమయమై సర్వ భయంకరమైన అభిచార శక్తులు ఉన్నాయి. ఇది దగ్ధం చేయగల దేన్నేనా? అలాంటి అగ్నిని తమేవ ముముచుర్వన్యం వేగా తస్యోపరిక్రుధ, మహాకోపంగా ప్రయోగించగానే ఆ వేగంగా వస్తున్న అగ్ని ఒక చక్రంలా కనబడింది దానికి. సోపి వేగాత్ సమాయాంతం జ్వాలాచక్ర సమన్వితం లీల ఏవ సమాదాయ, దాన్ని చక్కగా ఎడం చేత్తో పట్టుకున్నట్టండి. ఆ ఎడం చేత్తో పట్టుకుని దాన్ని అప్పుడు తిప్పడం మొదలుపెట్టాడు చక్కగా. ఇప్పుడు చూడండి, కుడి చేత్తో ముందే పట్టుకొచ్చాడు మోదించుకుంటూ. ఏమిటి? డమరుకం. ఈ చేత్తో పట్టుకున్నాడు అగ్ని. పులి కాస్త చర్మాంబరం అయిపోయింది. భూతాన్ని కింద తొక్కేశాడు. సర్పాన్ని ఈ కంకణంగా చుట్టేశాడు. ఈ పరిస్థితిలో ఉన్నది. అప్పుడు ఏం చేశారంటే, ఇంకేం చేస్తారు? అగ్ని ఇప్పుడు వెళ్ళిపోయింది అక్కడికి. మంత్రాలు చదవడం మొదలెట్టారు. కొన్ని మంత్రాలు చదవచ్చు కదా, ఆ మంత్రాలు చదవడం మొదలు పెట్టగానే ఈ మంత్రములన్నీ కలిసి ఆయన మీదకి వచ్చాట. అక్షర శక్తులు వీటన్నిటినీ కలిసి ఒక మొబ్బలా చేసి కాళ్ళకు తొడుక్కున్నట్ట, రెండు కాళ్ళకి. చూడండి ఎంత అద్భుతమైన, అంటే మొబ్బలు మోగుతున్నాయి వేద మంత్రములన్నీ. ఇందులో అన్ని అంతరార్థాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎప్పుడైతే ఈ మూర్తి ఈ విధంగా అయినదో అప్పుడు వారికి వీడు కేవలం బిచ్చగాడు కాదు, ఎవడో చూపించదలుచుకున్నాడు ఇప్పుడండి. ఈ రూపం ఎప్పుడైతే అయిందో అప్పుడు తొక్కి ఉంచాడు కదా రాక్షసుడి మీద, రెండు పాదాలు వాడి మీద వేశాడు. ఇప్పుడు కుడి పాదం మాత్రమే వాడి మీద ఉంచి ఎడమ పాదం ఎత్తేట స్వామి. ఈ స్వరూపాన్ని దర్శిస్తే చాలు, ఇదొక్కడి మనస్సులో మిగిలిపోతే చాలండి. ఎప్పుడు? మరణ పర్యంతం. ఒక్క మూర్తి మిగిలిపోతే చాలు. మరణ సమయంలో ఈ మూర్తిని తలంచుకుంటే చాలు. ఈ మూర్తి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వ నిర్మాణ విశ్వ నిర్వహణ చేసేటటువంటి విశ్వేశ్వరుని యొక్క సమగ్ర తత్వానికి సాకారము. అంత దివ్యమైన మూర్తిది. ఈ కథలో అన్ని అంతరార్థములున్నాయి. అప్పుడేమైంది? రాక్షసుడు కేవలం కుడిపాదం కిందన్నాడు, ఎడమ పాదం ఎత్తి ముందుకి అలా జరిపి కొంచెం వంచెట్ట. వంచి అప్పుడు చూపించట తానేమిటో. ఆ చూస్తున్న మునులకు ఇప్పుడు అర్థమైంది. అంతవరకు ముడిచిపెట్టినటువంటి ఆ కొద్దిపాటి జుట్టు ఇప్పుడు ఎలా కనబడిందంటే, తే తస్య కుంతలా కాంతాహ బబూహు పింగళాహ జటాహ, అవి గోరోజన వర్ణంతో లేత ఎర్రని ఎరుపు రంగు కలిగిన జటాజూటంగా కనబడడం మొదలుపెట్టింది. ఆ జటాజూటపై చంద్రలేఖ గోచరించింది. ఆడు తర్వాత లలాటంపై మూడవ కన్ను కూడా గోచరించింది. కాలం కంఠే, కంఠంలో నీలం కనబడింది. అప్పుడు అర్థమైంది ఆ ఋషులకి, వచ్చిన వాడు సాక్షాత్తు శివుడని రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అప్పుడు పరమేశ్వరుడు పాదాన్ని కదిపెట్టాడు ఒక్కసారి. ఆ కదపగానే ఆ మొబ్బలు మృగై పరమేశ్వరుడు నర్తన ప్రారంభమైంది. అక్కడ ఇంత నర్తన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ రాక్షసుడు కాలి కింద నుంచి కదలకుండా జాగ్రత్తగా చూశాడు అక్కడ వాడిని. అలా సవుడు ఎప్పుడైతే నాట్యం చేశాడో పాదాన్ని ముందుకు తెచ్చి ఒక్కసారి ఆశ్చర్యచకితులైనటువంటి ఆ మునులు భయంతో కదిలిపోయారట. అలా తాండవం చేశాడు. ఆయనకు ఉత్సాహం వస్తే ఎవరండి నిలవగలరు? తస్య తాండవ వేగేన మహతామునయస్తత మోహిత క్షణమాత్రేణ నిపేతు పృథివీతలే, వెంటనే వారందరూ భూమి మీద పడిపోయేట. అంతేకాకుండా ఆయన చేస్తున్న నాట్యానికి ఆ దేవదారు వనంలో ఉన్న చెట్లు మూలములు కదిలి మొత్తం కంపమైందట ఒక్కసారి. ఆ సమయంలో విష్ణువు, అంతవరకు స్త్రీ రూపం ధరించి చూస్తున్న విష్ణువు హఠాత్తుగా శివుడి రూపం ధరించి గిర్రమని తిరిగట్ట ఒకసారి. తిరగడం కూడా వర్ణిస్తున్నారు ఇక్కడ ఆ వర్ణన. స్వాభావికం వపుర్దివ్యం సంప్రాప్త స్తదనుజ్ఞయ, ఎప్పుడు ఆ స్వరూపంలో ఒక్కసారి తాను గుండ్రంగా తిరగగానే, ఆ సమయంలో తిరిగి నిలబడి ఉగ్రంగా చూడగానే నారాయణుడు, అంతవరకు స్త్రీ రూపంగా విలాసంగా ఉన్నవాడు, ఒక్కసారి బెదిరి పక్కకొచ్చాట. వచ్చి స్వామిని చూశాడు. చూడగానే అప్పుడు ఈ సత్వ కంకణాన్ని ఇలా తెచ్చాడే, అది తెచ్చి ఏం భయపడకన్నట్టు ఇలా చూపించేటండి ఆ స్వరూపం. అభీతిని చూపించాట అక్కడ. ఈ అభీతిని చూపించి ఇంకా నాట్యం చేయడం మొదలు పెడుతున్నాడు. నాట్యం చేయడం మొదలు పెడుతున్నాను, వచ్చి చూసుకో అని సంకల్పించాట. సంకల్పించగానే కైలాసంలో ఉన్న పార్వతి అక్కడ ప్రత్యక్షమైంది ఒక్కసారి. ఎందుకంటే ఆవిడ రాకపోతే ఈయనకి ఉత్సాహం మూడు రాదని చెప్పుకున్నాం కదా, కనుక ఆవిడ్ని స్మరించగానే వచ్చాడు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మూర్తి మొత్తం వచ్చిందా లేదా? అభయం ఎలా పెట్టాడో చూడండి. ఆ వర్ణన దేవదారు వనంలో స్వామి చేసినటువంటిది. పాణినా మమ తాం భీతిం పణికంకణ శోభిన తాదృశీం సమయం వేగాత్ పార్వతీ చింతితాగత అని చింతన చేయగానే తల్లి వచ్చింది. తశ్యాం గిరీంద్ర కన్యాయాం ఆగతాయాం తదంతికం. ఎప్పుడైతే తల్లి ఆ గిరిజ వచ్చినదో వెంటనే పుష్పవృష్టి తతం ప్రీత్యా ససృజు త్రిదవౌక సహా, వెంటనే దేవతలందరూ కుసుమవృష్టి కురిపించడం మొదలుపెట్టారు. అప్పుడు ఇంకా విష్ణువు కాంతారూపం పరిత్యజ్య తన స్త్రీ రూపాన్ని, ఎందుకంటే అసలు కాంత వచ్చి ఎప్పుడైతే నిలబడిందో, ఈయన తన కాంతారూపం పరిత్యజ్య విడిచిపెట్టి చక్కగా మృదంగం పట్టుకున్నట్టండి. నాట్యానికి తగ్గట్టుగా మృదంగం పట్టుకుని విష్ణు సాంద్ర మృదంగ వాదన పటుహు, ఆయన మృదంగం పట్టుకున్నాడు. దేవతలందరూ ఆనంద పరవశులై కుసుమృష్టి కురిపిస్తూ ఉండగా అప్పుడు ఆ తల్లి విష్ణువుని చూసి అందిట, నీ స్త్రీ వేషం చాలా బాగుందో అందిట. చూడండి, సాదేవీం జగతాం మాత పుల్ల పద్మ సమానన సాధు సాద్వితి మాం దృష్ట్వా, నన్ను చూసి ఇలా అన్నది. నన్ను చూసి ఎందుకన్నాడు? ఇదంతా విష్ణువు చెప్తున్నా కదా, మర్చిపోవద్దు ఎక్కడున్నామో. ఈ నాట్యం మత్తులు పడిపోయి సాధు సాధు చాలా బాగుంది అన్నది. అచ్చన్న అలాగే వేషం వేశాం బాగున్నది అనగానే ఇంకా స్వామి ఇప్పుడు ఆ నాట్యాన్ని చేయడం మొదలు పెడుతున్న దృశ్యాన్ని చూపిస్తున్నారు. శోభమానస్తత సోయం దేవ కారుణ్య విగ్రహ దిగంత సంతతాసక్త లోల పింగ జటాధర. ఆయన నాట్యం చేస్తున్నప్పుడు ఆ జటలు ఆ దిగంతాల వరకు విస్తరంగా పరచుకుంటున్నాయి, పైకి కిందకి వెళుతున్నాయి. సాంజరాగ రేఖలట్లు జడలు వెలిగేనప్పుడు పావకేన లసద్భాస శోభమాన కరాంబుజ ఉత్కూల కరుణాపూర భగదుజ్వల లోచన పూరయన్ కకుభ సర్వా స్తారై డామరజై రవై కాలాంత సహసోద్భూత నిఘాత పరిబంధిభి సమాశ్రితాష్ట దిగ్భాగై సర్వైర్లోకై ధృతాదరై వంజమాన పదాంబోజ సింజానమణి నూపర పార్శ్వస్థాయాశ్చ పార్వత్య భయముత్పాదయన్ మహత్ పాణినాథ సముద్భాస ఫణికంకన శోభిన ఉచ్చైర్భ్రమణ వేగేన లసద్వ్యాఘ్రాజినాంబర జగన్మూర్తి తదా శంభు తాండవం కర్తుముజ్జత. భ్రమణ వేగేన గుండ్రంగా తిరిగి ఆయన నాట్యం చేయగానే ఆ తిరుగులాటకు ఒక్కసారి దిక్కులు కంపించేట. ఆ విధంగా ఆయన తాండవం చేస్తున్నాడు. ఆడెం తాండవము ఆడెం తాండవమర్భటీ పటకలీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబరముల్ల సిల్ల గరళ గ్రీవుండు జూటాటవీ క్రోడాఘాట కఠోర కోటర కుటీ కోటీలుట చిందు వీచీ డోల పటలీ పరిస్ఫుట పరిస్ఫీత ధ్వని ప్రౌఢిమన్. ఎంత అద్భుతమైన నాట్యం వర్ణించారండి శ్రీనాథ మహాకవి. జూటాటవి క్రోడాఘాట కఠోర కోటర కుటీ కోటీలుట చిందు వీచి డోలా పటలి పరిస్ఫుట పరిస్ఫీత ధ్వని ప్రౌఢిమన్. ఆడిన్ తాండవము అర్భటీ పటహ లీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబర ముల్ల సిల్ల గరళ గ్రీవుండు వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి సూలికిన్ శిఖరిజా ముఖ పద్మయూఖ మాలికిన్ బాల శశాంక మౌలికి కపర్దికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది మన ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్ వలిన భక్తి మృత్యదన వారిత తాండవ కేళికిన్. ఆ దివ్యమైనటువంటి ఆ తాండవం చేస్తూ ఉండగా ఆ తాండవ రసాన్ని పానం చేస్తూ ఆ పార్వతీదేవి పరవశురాలైనది. తతశ్చ మోహితాత్మాన సర్వేతే ముని పుంగవాహ, ఎప్పుడైతే కరుణ చూపించాడో వెంటనే పడిపోయిన మునులు లేవగలిగి శివా శంకరా దేవా అని కీర్తించడం మొదలుపెట్టారు. వారి అహంకారములన్నీ అణగి ఆ స్వామి యొక్క నాట్యాన్ని చూస్తూ, పైగా వాళ్ళు చూడడానికి అనువైన జ్ఞాన దృష్టిని దదౌ, స్వామి ఆ దృష్టినిచ్చట, లేకపోతే చూడలేరు వాళ్ళు. వాళ్ళందరికీ జ్ఞాన దృష్టినిచ్చి వచ్చిన దేవతలకు కూడా దృష్టినిచ్చాడు. ఎందుకంటే దేవతలకు కూడా శివతాండవం చూడగలిగే యోగం లేదు, ఇస్తే గాని ఆ యోగ దృష్టిని, జ్ఞాన దృష్టిం దదవు సోపి తేషాం తాండవదర్శిని. అది ఇవ్వగానే వారందరూ కూడాను ఆ దివ్యమైనటువంటి తాండవాన్ని చూస్తూ ఉన్నారు. ఆ పైకెత్తిన ఎడమ పాదాన్ని నమస్కరించుకుంటూ ఉన్నారు. కించిదా కుంచితం పాదం దర్శయామాసతం శివం, ఇదే కుంచితాంఘ్రి అని చెప్పుకున్నాం. ఆ ఎడమ పాదం, ఎత్తిన ఎడమ పాదం ఉన్నది, అది చాలా ప్రధానమది, అనుగ్రహాన్ని తెలియజేసే పాదం. ఈ పాదం ప్రత్యేకత, ఈ రూపం యొక్క ప్రత్యేకత విశేషంగా మళ్ళీ ఒక రోజంతా మీకు విస్తారంగా వస్తుంది, దానికి సిద్ధపడి రండి. అది ఏ రోజు అనేది నాకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆ రోజున విస్తారంగా ఆ రూపంలో ప్రతి దానికి అంతరార్థం తెలుసుకుంటే మన లోపల శివతాండవం కనబడుతుంది. అలాంటి ఒక ప్రత్యేకమైన సన్నివేశం ఒకటి ఉంది, అది ఏనాడు అనేది శివుడు ముహూర్తం పెడతాడు. మొత్తానికి ఆలోడిత జటాభార పిశంగీకృత కాననాహ శివానంద రసావిష్ట ననృతుర్ముదితాశయాహ, శివుని జటాజూట కాంతులతో మొత్తం అడవి అంతా ఎర్రని రంగుతో కనబడుతుంది. ఇంత వర్ణించారు చూడండి, అంటే కాంతిమంతమైన శిఖలు, పైగా శివానంద రసావిష్ట శివానందానుభవం అక్కడ ఉన్నది. కిరీట కోటి సందష్ట సుపుష్పాంజలి సంచయాహ స్తువంతస్తం మహేశానం విబుధా పర్యవారయన్, పైగా ఋషులందరూ కూడా లేచి నాట్యం చేస్తున్నట్ట, పరవశం తట్టుకోలేక శివుడు నాట్యం చూస్తూ ఉంటే వాళ్లకు ఒక్కసారి ఆయనతో పాటు ఆనందంగా వాళ్ళు నృత్యం చేస్తున్నారు. ఎలాగూ అంటే వాళ్ళ కమండలాలు ఎత్తి పట్టుకుని చేతిలో దండములు ఎత్తి పెట్టుకుని వాళ్ళు వాళ్ళు మర్చిపోయి చిందులు వేయడం మొదలెడుతున్నట్టండి. దృశ్యాన్ని ఎలా వర్ణిస్తున్నారు చూడండి, ఈ విధమైన స్థితిలో కలిగిన అనుభూతికి వర్ణిస్తున్నారు ఇక్కడ. పరమానంద మహాసింధు పూర్ణ చంద్రోహ్యయం, ఈ కనబడ్డ శివతాండవం పరమానంద మహాసముద్రానికి పూర్ణ చంద్రుని వంటిది, ఆనంద తాండవం. దీన్ని దర్శించి వాళ్ళందరూ నమస్కరించగా శివుడు ఆ తాండవాన్ని చేసి క్రమంగా తన రూపాన్నంతటిని కలిపి ఈ ఆనంద తాండవ మూర్తిని ఒక లింగాకారంగా మార్చేట, ఒక జ్యోతిర్మయమైన లింగాకారంగా మార్చి ఆనంద తాండవం మత్వా శివలింగం ఇదం ధ్యా, ఆ దారుకావనంలో ఒక లింగమూర్తిగా స్వామి నిలిచి ఉన్నాడు. దేవతలందరూ నమస్కరించి ఉన్నారు. దారుకావనంలో ఉన్న మహాలింగం ఆనంద తాండవమూర్తి యొక్క లింగాకారం, జ్యోతిర్మయ ఆకారం. ఇది ఆ దివ్యమైన దారుకావనంలో శివుడు చేసినటువంటి తాండవమయ్యా. ఆయన నన్ను పిలుచుకు వచ్చి హఠాత్తుగా ఈ నాట్యం చూపించడంతో ఆ ఆనంద తాండవాన్ని చూస్తున్న స్థితిలో ఒక్కసారి నేను లేచి దీనిలోంచి కూర్చుని అదే ఆనందిస్తూ అనుభవిస్తూ దాన్ని స్మరిస్తూ ఉన్నాను, దానివల్ల బరువెక్కిపోయాను, అందువల్ల నువ్వు మొయ్యలేకపోయో నన్ను ఇంతసేపు అన్నాడు. అక్కడ ఇది చెప్పాడు. ఇక్కడ వెంటనే ఆ వేయి పడగల వాడు అన్నట్ట, స్వామి నాకు ఆ తాండవం చూసే భాగ్యం లేదా అన్నాడు. ఎందుకంటే నీకేం పోయి ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలవు, నువ్వు ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటాం మేము. కనుక మహానుభవ నాకు తపన పెరిగిందయ్యా ఆ శివానంద తాండవం చూడాలని, అంటే ఎంతో తపస్సు చేస్తే కానీ దొరకదయ్యా అన్నట్టు. నీ అనుగ్రహం ఉంటే దొరకదా అన్నట్టు. నిజమే, నా అనుగ్రహం నీకుంది గనకనే నీకు అలా అనిపించేలా చేసేటట్టు కూర్చుని ఇంత చూపించాను నీకు. తప్పకుండా నీకు శివతాండవ దర్శనం లభిస్తుంది, కానీ తపస్సు చేయాలి నాయన, తపస్సు చేయాలి. తపస్సుకు వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి, నిన్ను వదిలా, నీ సేవ చేసుకుంటూ నీ కైంకర్యంలో ఉన్న నేను ఎలా వెళ్ళగలనయ్యా అంటే, నీకిప్పుడు శివతాండవం చూడాలనే తపన ఎంత పెరిగిందో నాకు తెలుస్తోంది, కనుక నువ్వు వెళ్ళవలసిందే. మీ అబ్బాయిని అంతవరకు శేషతల్పంగా ఉండమను అన్నాడు. ఇక్కడ డ్యూటీకి ఆయన పంపించు నువ్వు వెళ్ళన్నట్టు. అంటే అర్థం ఏంటంటే శేష ఆదిశేష జాత ఒకటి ఉన్నది, అష్టనాగ కులాల్లో ప్రధానమైనది అనంతుడు, అనంతా వాసుకి ఇచ్చాది శేషజాతుల్లో ఒకటి. కనుక తిరిగి నువ్వు తృప్తిపడి వచ్చే వరకు కూడాను నీ అబ్బాయిని ఇక్కడ ఉండవు, నువ్వు వెళ్ళి ఇక్కడ. అంతేకాదు ఇంకా చాలా చాలా ఉన్నాయిలే, నువ్వు భూమి మీదకి వెళ్ళవలసిన అవసరాలు చాలా ఉన్నాయి, వెళ్ళు. ముందుగా నువ్వు తపస్సు పండాలి అంటే కైలాస పర్వతానికి వెళ్ళి తపస్సు చేయి. ఇది ఎక్కడున్నది, హిమవత్ పర్వత శ్రేణుల్లో మానస సరోవరం వద్ద ఉన్నటువంటి కైలాస వ్రతం, అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేయి. ఆ తపఫలంగా నీకు శివుడు తాండవం చూపించాలి, అందుకు వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్పాడు నారాయణుడు. నారాయణుని యొక్క మాట విని అది నిర్విఘ్నంగా జరిగేటట్టు దీవించు అన్నాడు. ఎందుకంటే ఈయన వెళితే అవుతుంది, స్వామి అనుగ్రహం ఉండాలంటే. అందుకు ఆ నారాయణుని యొక్క ఆశీర్వచనం పొంది ఆదిశేషువు కైలాస పర్వతానికి చేరుకుని ఆ పర్వత సమీపంలో తపస్సులో ఉన్నాడు. అకుంఠితమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ఆదిశేషువు.